ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులమైన మేము వ్యవసాయంలో యువత పాత్ర గురించి సంభాషణ రూపంలో తెలియజేస్తున్నాము. ఇందులోని పాత్రలు అభిలాష్గా అభిలాష్ రెడ్డి, ఎకనామిక్స్ మేడంగా ప్రియాంక, రాజుగా గిరిరాజ్.
రాజు, అరే కాలేజ్ టైం అవుతుందిరా, త్వరగా లే, ఇంత లేటా? ఎకనామిక్స్ మేడం ఆల్రెడీ వచ్చింటారు క్లాస్ కి. ఏం చేస్తున్నారా? ఇంకా
స్నానం చేస్తున్నారా?
రేపు పొద్దున్న నుంచి లేపుతూనే ఉన్నాను, దున్న పోతులో పడుకున్నావు, ఇంకా ఇప్పుడేమో ఇంకా స్నానం చేస్తున్నావు అంటున్నావు.
ఆప్రా బాబు, నీకు తెలియదా నేను 5 గంటలకే లేస్తానని?
కలలోనా?
కాదురా, నేను 5 గంటలకే లేచిన, కానీ ఎందుకులే, చాలా కష్టపడ్డామని మళ్ళీ పడుకున్నా. అభి పదా రెడీ అవు, పోదాం. ఈరోజు ఏం క్లాసులురా?
ఎకనామిక్స్ ప్రాక్టికల్ ఉందిలే.
అరే మేడం వచ్చేసిందిరా, అడుగురా.
అడగడానికే ఇంత నామోషి అయితే భవిష్యత్తులో మీరేం చేయగలరు చెప్పండి, వచ్చిందే లేటు. రండి లోపడికి.
థ్యాంక్ యూ మేడం.
విద్యార్థులు, ఈరోజు క్లాస్ లేదు.
అరే అభి, క్లాస్ లేదంటగా?
ఈరోజు మనం క్లాస్ కి బదులుగా అసలు ఈ వ్యవసాయం అనే వృత్తిని వృత్తి విద్యగా చేయడానికి అంత అవసరం ఏముంది, దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం. మీలో ఎంతమంది తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు చెప్పండి. ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా నా బాధ్యత ఏంటంటే, మీరు చేస్తున్న ఈ బీఎస్సీ కోర్స్ కి చాలా ప్రాధాన్యత ఉంది. మీకు తెలిసిందే, మన దేశం భారతదేశం, వ్యవసాయం అనేది మన భారతదేశానికి వెన్నుముక. అలాంటి మన భారతదేశానికి ఈ రోజుల్లో వ్యవసాయాన్ని చేసే రైతులకు వెన్నుముక లేకుండా చేస్తున్నారు. ఆదాయ పరంగా చూసినట్లయితే తిండి లేకుండా పండించే రైతులు పంటను పండిస్తున్నారు. ఆ పంటలు పండక లేదా పండినా సరైన మద్దతు ధర లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత మాత్రమే ఈ పరిస్థితుల నుండి కాపాడగలరు.
అంటే మీరు చెప్పిందేంటి మేడం, మేమింత చదువు చదివి పొలంలో దిగి కూలీలతో పాటు పనిచేయాలా?
అవును, దాంట్లో తప్పేముంది అభిలాష్. మీరే ఇలా అంటే ఎలాంటి పరిజ్ఞానం లేకుండా వేరే చదువు చదివే వాళ్ళు వ్యవసాయం చేస్తారని అనుకుంటున్నావా చెప్పు.
అవును మేడం, మీరు చెప్పింది నిజమే, కానీ మేము వ్యవసాయం చేసిన పెద్దగా సంపాదించాము.
కానీ మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? నేను మీ అందరినీ 4 సంవత్సరాలుగా చూస్తున్నాను. మీలోని విభిన్నత్వం, ఓపిక, కొత్తదనం కోసం మీరు వ్యవసాయం రంగానికి వారధులుగా మారుతారు, నాకు గట్టి నమ్మకం ఉంది. ఆ సంతృప్తి కోసం మీరందరూ ఈ చిన్న ప్రతిజ్ఞ చేసుకోండి. భారతదేశ యువత అయిన మేము,
భారతదేశ యువత అయిన మేము,
అనాదిగా వస్తున్న మన వ్యవసాయాన్ని,
అనాదిగా వస్తున్న మన వ్యవసాయాన్ని,
శ్రామికులై
శ్రామికులై
ఈ మహావృత్తిని మా భుజాల మీదికి తీసుకొని,
ఈ మహావృత్తిని మా భుజాల మీదికి తీసుకొని
సక్రమంగా
సక్రమంగా
లాభదాయకంగా చేస్తామని
లాభదాయకంగా చేస్తామని
అలాగే
అలాగే
పంచభూతాలను అతలాకుతలం చేయకుండా
పంచభూతాలను అతలాకుతలం చేయకుండా
ప్రాచీన పద్ధతులను
ప్రాచీన పద్ధతులను
ఆధునిక సాంకేతిక పద్ధతులతో కలిపి
ఆధునిక సాంకేతిక పద్ధతులతో కలిపి
అధిక దిగుబడులను సాధిస్తూ
అధిక దిగుబడులను సాధిస్తూ
మధ్యవర్తులను తొలగిస్తూ
మధ్యవర్తులను తొలగిస్తూ
రైతుకు తన పంటకు ధరను తనే నిశ్చయించేలా చేస్తూ
రైతుకు తన పంటకు ధరను తనే నిశ్చయించేలా చేస్తూ
రైతు జీవితంలో వెలుగులు నింపుతూ
రైతు జీవితంలో వెలుగులు నింపుతూ
భారతదేశ రైతును వ్యవసాయ వృత్తిని అభివృద్ధి చేస్తామని భారత యువత అయిన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము.
ఆరు సంవత్సరాల తర్వాత.
హాయ్రా అభిలాష్, ఎలా ఉన్నావు?
మీరెవరు?
ఒరే, నేను రాజుని, కలిసి అగ్రికల్చర్ చదివినాం.
ఒరే సారీరా, గుర్తుపట్టడం లేదు. నిసూటు బూటు హీరోలా ఉన్నావుగా, ఎలా ఉన్నావు మరి?
చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు?
బాగానే ఉన్నాను లేరా. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు?
నేను ఢిల్లీలో పెద్ద బ్యాంకులో పని చేస్తున్నా. మరి నువ్వు?
నేను వ్యవసాయం చేస్తున్నాను రా.
వ్యవసాయమా?
ఎందుకురా అలా అడిగావు? మీ నాన్న కూడా వ్యవసాయమేవా చేసేది, మర్చిపోయావా?
నాకు బానే గుర్తుంది, అందుకే చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డా. నీకు గుర్తుందా, మన ఇద్దరం రోజు కారం వేసుకుని తినేవాళ్ళం. ఫీజులు కట్టడానికి నా కష్టాలు పడేవాళ్ళం. అలాంటి బాధలు మన పిల్లలు కూడా పడాలా?
అలా అనుకోవడం నీ మూర్ఖత్వం రా. ఎప్పుడు పరిస్థితులు అలానే ఉండవు.
చూడు నువ్వు ఎలాగున్నావో మాసిపోయిన గుడ్డలతో.
అవునరా, చేసే పని అలాంటిది మరి.
వ్యవసాయం చేయడం వల్ల అంతగా ఏం మిగులుతుందిరా చెప్పు.
అరే నీయంతా మిగిలపోవచ్చురా, కానీ నా భారతమాత తన కొడుకుల అందరి ఆకలి తీరుస్తానని ఎదురు చూస్తుందిరా నా కోసం.
ఇలాంటి మాటలు ప్రతిజ్ఞలు చేయడానికే పనికొస్తాయి, సరేనా?
సర్లేరా, రైతులు వ్యవసాయం చేస్తారా, కానీ ఆధునిక పద్ధతులు వాడడం, కొత్త కొత్త స్కీమ్లను తెలుసుకోవడం, వాటిని ఉపయోగించడం, శాస్త్రీయంగా పద్ధతులను ఉపయోగిస్తూ పంటలు నిల్వ చేయడం, తెలివిగా మార్కెట్లలో అమ్మడం కేవలం మన యువతకే సాధ్యం రాది.
ఇంత చెప్పావుగా, తెలివిగా మార్కెటింగ్ అంటే ఏంటో చెప్పు.
అరే ఒక చిన్న ఉదాహరణ ఇస్తా, గుర్తుంచుకో. ఇప్పటికి మొక్కజొన్న పండించే రైతు మొక్కజొన్నను అలాగనే మధ్యవర్తికి అమ్మేస్తే 8 లేదా 10 రూపాయలకు మాత్రమే వస్తుంది. కానీ మన్లాంటి యువత చొరవ తీసుకుంటే ఒక మొక్కజొన్నకు విలువ జోడించి స్వీట్ కార్న్ లేదా బాయిల్డ్ కార్న్ లాగా చేసి 3 కప్పులు వస్తుంది. ఒక్కో కప్పుకు 10 రూపాయల చొప్పున వేసుకున్నా అదే ఒక మొక్కజొన్నకి 30 రూపాయలు వస్తాయి. లేదంటే నీలాంటి సూటు బూటు వేసుకున్న వాళ్ళు వ్యవసాయ ఆధారిత ఫ్యాక్టరీలు పెడితే అదే మొక్కజొన్నను కార్న్ఫ్లేక్స్ గా చేసి అమ్మితే 40 నుంచి 60 మధ్య రూపాయలు వస్తాయిరా.
సరే చాలా బాగుందిరా, ఇది ఒకటేనా లాభం మనలాంటి యువత వ్యవసాయంలోకి వస్తే?
లేదురా, మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి వేరే రైతులకు చెప్పగలం. ఏదైనా ఫెర్టిలైజర్ల విత్తనాల కంపెనీలు మోసాలను గుర్తించగలం. వివిధ లోన్ల గురించి, అలాగే వివిధ స్కీమ్ల గురించి, వివిధ పర్యావరణాల గురించి కూడా మనం చాలా విశ్లేషంగా పరీక్షించగలం. కాబట్టే మన యువత అనేది ఈ వ్యవసాయ రంగంలోకి వస్తే చాలా బాగుంటుందిరా.
కదలిరండి కదలిరండి యువకులారా, భావి భారతానికే స్ఫూర్తిదాయకులారా. కదలిరండి కదలిరండి యువకులారా, వ్యవసాయ దిశ నిర్దేశకులారా. కదలిరండి కదలిరండి యువకులారా, భావి భారతానికే స్ఫూర్తిదాయకులారా. కదలిరండి కదలిరండి యువకులారా, వ్యవసాయ దిశ నిర్దేశకులారా. తరం తరం మారుతున్న రైతన్న తలరాత మారనే, యువతరం ముందుకేగి తిరిగి రాయాలి వ్యవసాయనే. తరం తరం మారుతున్న రైతన్న తలరాత మారదే, యువతరం ముందుకేగి తిరిగి రాయాలి వ్యవసాయనే. కదలిరండి కదలిరండి యువకులారా, భావి భారతానికే స్ఫూర్తిదాయకులారా. కదలిరండి కదలిరండి యువకులారా, వ్యవసాయ దిశ నిర్దేశకులారా. వ్యవసాయం అంటే కాదు వృత్తి, అది యువజన శక్తి. మట్టి మట్టి మాకొద్దు అంటే జనజీవనానికేది భుక్తి. వ్యవసాయం అంటే కాదు వృత్తి, అది యువజన శక్తి. మట్టి మట్టి మాకొద్దు అంటే జనజీవనానికేది భుక్తి. కదలిరండి కదలిరండి యువకులారా, భావి భారతానికే స్ఫూర్తిదాయకులారా. కదలిరండి కదలిరండి యువకులారా, వ్యవసాయ దిశ నిర్దేశకులారా.
వ్యవసాయంలో మలుపు
యువతకు మేలు కొలుపు.
వ్యవసాయంలో మలుపు
యువతకు మేలుకొలుపు.
కనుమరుగవుతున్నా వ్యవసాయానికి సాయం చేయండి, నవయుగ జీవనానికి నాంది పలకండి. కనుమరుగవుతున్నా వ్యవసాయానికి సాయం చేయండి, నవయుగ జీవనానికి నాంది పలకండి. కదలిరండి కదలిరండి యువకులారా, భావి భారతానికే స్ఫూర్తిదాయకులారా. కదలిరండి కదలిరండి యువకులారా, వ్యవసాయ దిశ నిర్దేశకులారా. కదలిరండి కదలిరండి యువకులారా, ఆహార భద్రత సైనికులారా. కదలిరండి కదలిరండి యువకులారా, పంచభూతాల స్నేహితులారా. కదలిరండి కదలిరండి యువకులారా, ఆహార భద్రత సైనికులారా. కదలిరండి కదలిరండి యువకులారా, పంచభూతాల స్నేహితులారా.
యువత మేల్కోండి,
భావితరాలకు వ్యవసాయాన్ని అందించండి.
యువత మేల్కోండి,
భావితరాలకు వ్యవసాయాన్ని అందించండి.
యువత మేల్కోండి,
భావితరాలకు వ్యవసాయాన్ని అందించండి.
పాట రాసిన వారు డాక్టర్ కె శిరీష, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, అగ్రికల్చర్ కాలేజ్, అశ్వరావుపేట. పాట పాడిన వారు సౌజన్య, ప్రియాంక, అఖిల, శ్రీవల్లి.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
సహజ వనరులు ప్రకృతి సంపద. మానవునికి ప్రకృతి ప్రసాదించిన వనరులే సహజ వనరులు. గాలి, నీరు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే. భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి. పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాము. సహజ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం. దీని వలన సహజ వనరుల సక్రమ పంపిణీ జరిగి ప్రజల జీవన విధానాలలో అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి, సంరక్షణ రెండింటికి సమప్రాధాన్యమిస్తూ ప్రస్తుతం ఉన్న తరాలు మనుగడ సాధించాలి. భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను తెలివిగా, పొదుపుగా మనం పర్యావరణ హితంగా వాడితే అది సుస్థిర అభివృద్ధి అవుతుంది. మనం సుస్థిరంగా జీవించాలంటే చాలా వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ సంరక్షించుకోవాలి. సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సహజమైన ఆహార పంటలు, అడవుల పెంపకం, జన సంరక్షణ విధానాలు, కాలుష్యాన్ని నివారించడం, జీవ వైవిధ్యాన్ని పాటించడం, సహజ వనరులను పరిమితంగా వాడటం, పర్యావరణ సంరక్షణ నినాదం 3R వంటివి పాటిస్తే మానవుని మనుగడకు భరోసా ఉంటుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రకృతి వనరులను విపరీతంగా వాడితే భవిష్యత్ తరాలకు అందించలేము. అందువల్ల శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ శిలాజ ఇంధనాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్, పరిమిత సహజ వనరుల వినియోగం వల్ల సుస్థిర అభివృద్ధి సుసాధ్యం అవుతుంది. బొగ్గు, ఇతర ఖనిజాలు వాతావరణంలో మనకు సహజ వనరుల రూపంలో లభిస్తాయి. మానవ ప్రభావం లేని ప్రదేశాల్లో సహజ వనరులు ఏర్పడతాయి. ఇవి మానవ మనుగడకు ఎంతో తోడ్పడతాయి. ఇవి లేని ప్రస్తుత మానవ సహజీవనం శూన్యం. అయితే రోజువారీ మానవ జీవితంలో ఇంత ప్రాధాన్యం ఉన్న సహజ సంపదను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అన్నది తెలుసుకోవాలి. మనిషి ఏ విధంగా సహజ వనరుల వినాశనానికి, అదృశ్యానికి కారణమవుతున్నాడో, తద్వారా మానవ జాతి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలో, నవ నాగరికత ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలి. దాన్ని ముఖ్యంగా దేశ యువత అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మన ఎదుగుదలకు, నాణ్యతకు, జీవనాభివృద్ధికి సహజ వనరులు ఎంతగానో తోడ్పడతాయి. గత కొన్నేళ్లుగా ప్రపంచంలో సహజ వనరుల శాతం తగ్గిపోయింది. అసలు వాటి వినాశనానికి కారణం ఏమిటి? వాటిని రక్షించుకోవడానికి మనం ఎలాంటి చర్యలు చేపడుతున్నాం, ఎలాంటి అభివృద్ధి ప్రయత్నాలు చేస్తున్నాం అన్న ప్రశ్నలు వేసుకోవాలి. సహజ వనరులను కాపాడుకునేందుకు మనవంతు చర్యలు చేపట్టాలి. అవసరమైన మేరకే వాటిని వాడుకోవాలి. ప్రభుత్వం కూడా అవసరమున్నంత మేరకే సహజ వనరులను వెలికి తీసేలా చర్యలు చేపట్టాలి. అవసరమున్న మేరకే బొగ్గు గనుల్లో నుంచి బొగ్గును తీసి విద్యుత్ ఉత్పత్తికి ఇతర ఉత్పత్తులకు వాడాలి. వనరుల వాడకంలో పొదుపు. ప్రపంచ వ్యాప్తంగా భూ విస్తీర్ణం ఏనాటికీ పెరగబోదు. అంతేకాదు దేశంలో నానాటికి తగ్గిపోతున్న సహజ ఖనిజ వనరుల్ని, ఇంధనానికి నిలవైన ఖనిజాన్ని, గనుల్ని తవ్వుకుంటూ పోతుంటే అవి తరిగిపోయి భవిష్యత్ తరాలకు మిగలకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే 2015 ప్రజా ప్రయోజనాల్ని పరిరక్షించాలనే లక్ష్యంతో గనులు, ఖనిజాల చట్ట సవరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఖనిజ ఫౌండేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి ఉత్తర్వులు జారీ చేసింది. సహజ వనరులను ఆదాయార్జన దృష్టితో కాకుండా ప్రకృతి సమతౌల్య సాధనాలుగా పరిగణిస్తుంటారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ ఎంత ముఖ్యమో ఖనిజ వనరుల సంరక్షణ అంతే ముఖ్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం సైతం అడవులను, ఖనిజ వనరుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని చట్టాలు తేవడంతో పాటు వాటి అమలుకు పలు చర్యలు చేపట్టింది. నదీ గర్భాలలోనే కాకుండా వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, జలా పరివాహ ప్రాంతాలన్నింటిలోనూ ఇసుక మేటలను తరలిస్తూ ప్రభుత్వాల కళ్లుగప్పి అక్రమాలు యథేచ్ఛగా ఏమాత్రమూ ప్రభుత్వ అనుమతులు లేకుండా కోటాను కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. ఇసుక రవాణా ఇలా స్వేచ్ఛగా సాగుతుండగా భారీ విధ్వంసక పేలుడు పదార్థాలను వినియోగించి కొండల్ని సైతం పిండి చేస్తున్న ఘటనలపై ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. పచ్చని చెట్లతో, వన్యప్రాణులతో నిండి ఉండాల్సిన గుట్టలు, కొండలు కరిగిపోతూ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసి ప్రకృతి పరమైన విపత్తులకు దారితీసే విధంగా పరిస్థితులు హెచ్చురీతిలో పరిణమిస్తున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారతదేశ భూ అంతర్భాగంలో రత్నాలు, బంగారం, సహజ వాయువు, మరెన్నో ఖనిజ సంపదలు లభ్యమవుతున్నాయి. ఇలాంటి సహజ వనరుల్ని వెలికితీసి వినియోగించుకుంటూ వెళితే భావితరాలకు మనమిచ్చే ఖనిజ సంపద శూన్యంగా మారుతుంది. ఖనిజ వనరులను, ముఖ్యంగా బొగ్గు, ఇతర కర్బన సంబంధ ఖనిజ వనరులను కొత్తగా ఏర్పాటు చేసుకోవాలంటే లక్షల సంవత్సరాలు పడుతోంది. గ్రానైట్ సంబంధ అగ్నిశిలలు ఏర్పడాలంటే అగ్ని పర్వతాలు బద్దలై ఎగసి పడిన లావా క్రమంగా చల్లారి ఘనీభవించిన తర్వాత కాని అవి మానవాళికి అందుబాటులోకి రావు. అంతేకాదు పాలరాయి, సున్నపురాయికి కూడా ఇదే వ్యవస్థ అవసరమవుతుంది. భూగర్భంలో నిక్షిప్తమైన సహజ వనరులను ఆదా చేసి వాడుకోవాల్సిన పరిస్థితి దేశంలో కాని ఆయా రాష్ట్రాలలో కాని ఉంది. భూ నిక్షేపాలు ఉన్నాయి కదా అని విచక్షణ లేకుండా వినియోగిస్తే చివరకు ఆ నిక్షేపాలు మొత్తం అడుగంటిపోయే ప్రమాదం దాపరిస్తుంది. భారత ప్రభుత్వం 1988 ఖనిజ వనరుల సంరక్షణ, అభివృద్ధి నిబంధనల్ని రూపొందించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఖాతరు చేయలేదు. విచక్షణారహితంగా సహజ వనరులను వెలికి తీయడంలో పోటీ పడుతున్నారు. అంతేకాదు ఈ కార్యకలాపాల్లో సమన్వయం కూడా సాధించడం లేదు. ఆదాయార్జనే పరమావధిగా వ్యవహరిస్తుండడం వలన ఖనిజ వనరులు విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలంటే ఆదాయ వనరులు తప్పనిసరి. ప్రభుత్వ విభాగాలలో ఆదాయార్జనే లక్ష్యంగా పనిచేసే విభాగాలున్నాయి. అబ్కారీ, రవాణా, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఇత్యాది శాఖల నుంచి సమకూరే ఆదాయం ప్రభుత్వ మొత్తం రాబడిలో సింహభాగం ఆక్రమిస్తున్నది. గనులు, భూగర్భ వనరుల శాఖ ఆదాయార్జనకు ఉద్దేశించిన గనులు, భూగర్భ వనరులను ఖనిజ వనరుల సంరక్షణ నిబంధనలకు వ్యతిరేకంగా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వాలే దోపిడీని ప్రోత్సహించాయి. ఖనిజాభివృద్ధి సంస్థలు సైతం ఆదాయార్జన మీదే తప్ప ఖనిజ వనరుల సంరక్షణపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. ఖనిజ సంపదలను అలా కొల్లగొడుతుంటే తెల్ల బంగారమైన ఇసుక రీచ్లపై ప్రభుత్వం సక్రమ విధానాలను అనుసరించడం లేదు. ఇసుక రీచ్లను డ్వాక్రా సంఘాలకు కట్టబెడతామని ప్రకటించిన ప్రభుత్వం అది విఫలం కావడంతో స్వీయ రక్షణలో పడి ఇసుక రీచ్లను ఎవరికి అప్పగించాలో, ఎవరు సక్రమంగా నిర్వహిస్తారో తెలియని సందిగ్ధ స్థితిలో పడింది. భూవనరులు అక్షయపాత్ర మాత్రం కాదు, తోడుకొని పోతుంటే భూనిక్షేపాలు మిగిలవు. ఈ పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. భూమిలో నిక్షిప్తమైన ఇంధన వనరులు పరిమితమైనవని, నిత్యం తోడుకుంటూ వెళితే మిగిలేదు శూన్యమేననే విషయాన్ని ప్రభుత్వాలు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. భూవనరుల నిక్షేపాలను దుర్వినియోగం చేయకుండా అరికట్టాలి. జీవ వనరులు, ఇవి జీవ సేంద్రియ పదార్థాల నుండి లభిస్తాయి. వీటిలో అటవీ ఉత్పత్తులు, వన్యప్రాణులు, పంటలు, ఇతర జీవరాశులున్నాయి. మానవ శక్తి కూడా ఇందులో భాగమే. వీటిలో అధిక భాగం పునరుత్పాదకత కలిగినవి. కుళ్ళిన జీవ పదార్థాల నుండి ఉత్పత్తి అవుతాయి కాబట్టి శిలాజ ఇంధనాలను జీవ వనరులుగానే పరిగణిస్తారు. ముడిచమురు, సహజ వాయువులు, బొగ్గు మొదలైనవి ఈ కోవకు చెందినవే. అయితే ఇవి పునరుత్పత్తి చెందవు, అందుకే ఈ వనరులు బహుపరిమితమైనవి. అటవీ సంపద, ఉష్ణ మండల అడవులు, చిత్తడి నేలలు, మడ అడవులు, సముద్ర తీరంలో సముద్రపు నీటితో ఏర్పాటైన అడవులు, పర్వత ప్రాంత అడవులు మొదలగునవి వివిధ రకాల అడవులు. ఈ అడవులలో వివిధ రకాల వృక్ష సంపద అపారం. వంట చెరుకు, కాగితం, సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, మూలికలు, జిగురులు మొదలగు పదార్థాలు అడవుల నుండి లభించే ప్రధాన వనరులు. అడవులు స్థూల జాతీయోత్పత్తికి గణనీయమైన మొత్తాన్ని అందిస్తాయి. మత్స్య సంపద, భారతదేశానికి సముద్ర తీర లోతట్టు ప్రాంతాల జలవనరులున్నాయి. 8129 కిలోమీటర్ల సముద్ర తీరముంది. నదులు, జలాశయాలు, సరస్సులలో చేపల పెంపకం జరుగుతుంది. భారత నదీ జలాలలో 400 రకాల చేపలున్నాయి. సముద్ర జల సంపదను అధిక మోతాదులో ఉత్పత్తి చేసే దేశాలలో మన దేశం ఒకటి. 2012-13 900,000 టన్నుల సముద్ర జల సంపద ఉత్పత్తి అయింది. బొగ్గు, భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో దామోదర్ నది పశ్చిమ తీర గట్లపై రాణిగంజ్ బొగ్గు క్షేత్రాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1774 బొగ్గు గనుల త్రవ్వకం ప్రారంభించింది. 1946 3 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. స్వాతంత్రం తర్వాత నేషనల్ కోల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. భారతదేశం బొగ్గుని ఎక్కువగా విద్యుత్ రంగానికి వినియోగిస్తుంది. సిమెంటు, ఎరువులు, రసాయన, కాగిత పరిశ్రమలు, ఆవిరి యంత్రాలు తమ ఇంధన అవసరాలకు బొగ్గుపై ఆధారపడతాయి. చమురు, 2010 నాటికి భారతదేశం 12.5 కోట్ల మెట్రిక్ టన్నుల చమురు నిలువను కలిగి ఉంది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత 2వ స్థానం. భారత ముడి చమురు నిలువలు ఎక్కువ మోతాదులో పశ్చిమ సముద్ర తీరంలోనూ, తూర్పు అస్సాంలోనూ ఉన్నాయి. బంగాళాఖాతం తీర ప్రాంతం రాజస్థాన్లో కూడా అభివృద్ధి చెందని ముడి చమురు క్షేత్రాలున్నాయి. 2010 నాటికి భారతదేశంలో 336.9 కోట్ల మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అయింది. భారత చమురు రంగం అధికంగా ప్రభుత్వ రంగంలోనే ఉన్నది. అందులోనూ చమురు సహజ వాయువుల సంస్థ పాత్ర ఎక్కువ. అయినా గత కొన్ని దశాబ్దాల నుండి ప్రభుత్వం ఈ రంగంలో కూడా ప్రైవేటు సంస్థలను ఆహ్వానించడమే గాక విదేశీ సంస్థలకు పెద్ద పీట వేస్తున్నది. 2000 భారత పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నూతన శోధనానుమతుల విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం భారత చమురు సహజ వాయువుల అన్వేషణ పథకాలలో విదేశీ సంస్థలకు 100% భాగస్వామ్యానికి అనుమతి లభించింది. సహజ వాయువు, భారతదేశంలో 2010 నాటికి 14,03,700 కోట్ల ఘనపుట అడుగుల సహజ వాయువు నిలువలను ధృవీకరించారు. మన సహజ వాయువులో అధిక శాతం పశ్చిమ సముద్ర తీర ప్రాంతమైన బాంబే హై నుండి లభిస్తుంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుండి కూడా గణనీయమైన మోతాదులో ఉత్పత్తి అవుతుంది. సహజ వాయువు ఉత్పత్తిలో ప్రభుత్వ సంస్థలైన ONGC, ఆయిల్ ఇండియా కార్పొరేషన్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. కొన్ని విదేశీ సంస్థలు కూడా సంయుక్త సంస్థలలో ఈ రంగంలో ప్రవేశించాయి. 2002 కృష్ణ, గోదావరి, నదీ పరివాహక ప్రాంతాలలో సహజవాయువు లభించిన తరువాత భారత ప్రైవేటు కంపెనీలకు చెందిన రిలయన్స్ కంపెనీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. డిసెంబర్ 2006లో ప్రభుత్వం ఆమోదించిన కొత్త విధానాన్ని అనుసరించి భారత వాయువుల సాధికార సంస్థ విదేశీ స్వదేశీ కంపెనీలకు 100% వాటాలు పొందే అవకాశం కల్పించింది. నిర్జీవ వనరులు. ఇవి నిర్జీవ అసేంద్రియ పదార్థాల నుండి లభిస్తాయి. వీటిలో నీరు, గాలి మాత్రమే పునరుత్పత్తి అవుతాయి. మిగతా ఖనిజాలు మొదలగునవి పునరుత్పత్తి కావు. అందుకే అవి అతి తొందరలో అంతమయ్యే అపాయం ఉంది. లోహాలు, లోహరహితాలు, లఘు ఖనిజాలు అని 3 రకాలుగా ఖనిజాలను వర్గీకరించవచ్చు. లోహ ఖనిజాలు. వీటిలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని లోహ మూలకాలు ఉంటాయి. ఇనుము, మాంగనీసు, ముడి అల్యూమినియం, యశదము, వెండి, సీసము, తగరము, రాగి, క్రోమైట్ భారతదేశంలో లభించే ప్రధాన లోహ ఖనిజాలు. లోహరహిత ఖనిజాలు. లోహ ఖనిజాలలాగా వీటిని కరిగించడం వలన కొన్ని ఉత్పత్తులు తయారు కావు. ఇవి సహజంగా శిలావశేషాలలో లభిస్తాయి. లఘు ఖనిజాలు. ఇటుకల మట్టి, శిలా ఖనిజము, పాలరాయి, కొండరాయి, కంకర, బంకమట్టి, ఇసుక మొదలైన వాటిని లఘు ఖనిజాలంటారు. ఇవి భవన నిర్మాణ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. సహజ వనరులను కాపాడుకుని భావితరాలకు అందిద్దాం. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, బంతి సాగులో ఒక ఎకరానికి నారు పెంచడానికి ఎంత విత్తనం కావాలి? ఏ 800 గ్రాములు, బి 1 కేజీ. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 800 గ్రాములు. గత వారం రెండో ప్రశ్న, చామంతి సాగుకు ఏ నేలలు అనుకూలం? ఏ ఎర్రగరప నేలలు, బి నల్లరేగడి నేలలు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ ఎర్రగరప నేలలు. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, ప్రభాకర్, హన్మకొండ, మోడిగట్ల పురుషోత్తం, వెల్జాల్, రాకేష్ గుడ, మొన్రాయ్, డాక్టర్ స్వరూప, దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామూర్తి, హైదరాబాద్. కేవలం రెండో ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వెల్లాల కార్తీక్, సిరిసన్నగూడెం, కన్నా మున్నా, తిప్పాయిపల్లి, లక్ష్మణ్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఏ ఏప్రిల్ 7, బి ఏప్రిల్ 12. ప్రశ్న మరొకసారి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఏ ఏప్రిల్ 7, బి ఏప్రిల్ 12. ఈ వారం రెండో ప్రశ్న, ప్రపంచ భూమి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 7, బి ఏప్రిల్ 22. ప్రశ్న మరొకసారి, ప్రపంచ భూమి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 7, బి ఏప్రిల్ 22. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.